ओम नमो भगवते वासुदेवाया, ओम भगवते वासुदेवाया, ओम नमो भगवते वासुदेवाया। ఈరోజు శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం, అధ్యాయం పేరు భక్తి యోగం, లోకం సంఖ్య 8 గురించి చర్చిద్దాం. మయ్యేవా మన అధ్వచ్వా మయి బుద్ధిం నివేశయా నివసిష్యసి. మయ్యేవా అత ఊర్ధ్వం న సంశయః. మయ్యేవ మన అధ్వచ్చ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి. మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ యచ్చోన్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంఘం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సేగన రఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం. శ్రీరాధాకృష్ణపాదాం సేగనాలలితా శ్రీ విశాఖానుతం చ. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. పంచతత్వాత్మకం కృష్ణం భక్తి రూప స్వరూపకం భక్తావతార భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమస్తుతే. తప్త కాంచన గౌరంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి ప్రియే. వాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ధ్యేయం సదా పరిభవగ్నమైష్టదోహం తీర్థాస్పదం శివ విరంచిన తాం శరణ్యం భర్తార్చహం ప్రణత పాల భవద్విపోతం. వందే మహాపురుషతే చరణారవిందం. హరే కృష్ణ. ఈరోజు ఈ అధ్యాయం భక్తి యోగానికి సంబంధించింది. 7వ అధ్యాయం నుంచి 12 వరకు ఈ 6 అధ్యాయంలో భగవంతుడు భక్తి యోగానికి సంబంధించిన విషయాలు చెప్తాడు. భగవంతుడు ఏంటి, భక్తి ఏంటి, భగవంతుని ఎందుకు భక్తి భజన చేయాలి, భగవంతుని యొక్క భగవత్త ఏంటి మనకు తెలియాలి, అప్పుడే మనం భగవంతుని భక్తి చేయొచ్చు. గ్రామంలో పెద్దవాళ్ళు ఎలా, ఏ విధంగా పెద్దవాళ్ళు గౌరవించాలి, గ్రామంలో పెద్దవాళ్ళు అంటే ఏ విధంగా, ధనంలో ఉండాలి, పొలంలో చాలా జమీందారుడు కావచ్చు, ఏదో విధంగా కవిత కావచ్చు, మంచి జ్ఞాని కావచ్చు, ఏ విధంగా పెద్దవాడు అవుతారో అతన్ని గౌరవిస్తారు కదా. అదేవిధంగా భగవంతుడు పెద్దవాడు, కానీ ఎలా పెద్దవాడు, శాస్త్రాల్లో చెప్తారు విష్ణు పురాణంలో భగవంతుని ఐశ్వర్యస్య సమగ్రస్ అని, కానీ అందరికీ అర్థం కాదు. ఐశ్వర్యాలు ఏంటి, భగవంతుని యొక్క విభూతి ఏంటి, ఐశ్వర్యాలు ఎలా ఉన్నాయి. అందుకని భగవంతుడు 7వ అధ్యాయం నుంచి మొదలు పెడతాడు. భగవత్త ఏంటి, భగవంతుని యొక్క ఐశ్వర్యాలు ఏంటి, రెండు అధ్యాయాల్లో భగవంతుడు చాలా వివరంగా చెప్తాడు భగవంతుని ఐశ్వర్యం గురించి. అప్పుడే ఓ భగవంతుడు ఇంత పెద్దవాడా అని మనం భగవంతుని ఎలా కొద్దిగా ఆదరణ సత్కారం వస్తుంది. అందుకని భగవంతుడు 7వ అధ్యాయం నుంచి మొదలు పెడతాడు. భగవత్ ఏంటి, భగవంతుని ఎవరు భక్తి చేస్తారు అది కూడా చెప్తాడు 7వ అధ్యాయంలో అంతం శ్లోకంలో చెప్పాడు. ఎవరు భగవంతుని భక్తి చేయడానికి అర్హులవుతారు చెప్తుందా 7వ అధ్యాయంలో 28 కాదు ఇంకోటి 28 అంతిమ శ్లోకం. ఎవరు ఎవరైతే అన్ని జన్మలో చేసిన ఇంత క్రితం జన్మ చేసిన అన్ని పాపాలన్నీ ముక్తులు అయిపోయారో వాళ్ళు భక్తి మార్గానికి వస్తారు నన్ను సేవిస్తారు అని భగవంతుడు ఖచ్చితంగా చెప్తాడు. అంటే భక్తి మార్గం సులభమైంది కష్టమైంది కానీ భాగ్యవంతులు గారు ఎవరైతే భాగ్యులు ఉంటారో వాళ్ళ భాగ్యం ఎలా దొరుకుతుంది భక్తి మార్గం రావడానికి, ఎవరో భక్తుల భక్తుల కృప ఉంటుంది. భక్తి స్వతంత్ర సకల సుఖ కాని బిను సతసంగ పావై ప్రాణి పుణ్య పుంజు బిను మిలహీన సంత సతసంగ సంస్కృతి అంత. మనం జ్ఞానయోగము కర్మయోగం ఇవన్నీ మన స్వయంగా ప్రయత్నాలతోటి చేస్తూ ముందు నుంచి కింది నుంచి పైకి వెళ్ళొచ్చు. ఓ నేను చాలా శాస్త్రాలు చదివాను, జ్ఞానాన్ని ఆర్జించాను, 18 పురాణాలు చదివాను, ఉపనిషత్తులు చదివాను, మంచిదే. కర్మకాండ కూడా అయ్యా నేను అన్ని పుణ్యకర్మాలు చేస్తూ ఇప్పుడు పెద్ద స్థితికి వచ్చిన, కానీ భక్తి అలా కాదు. ఒక భక్తి తప్ప మిగతా ప్రతి ఒక్కటి హతయుగం కానీ అష్టాంగ యుగం కానీ ఇవన్నీ నీ స్వయంగా నీ ప్రయత్నం వల్ల కింది నుంచి పై స్థానానికి వాళ్ళకి వెళ్ళొచ్చు. కానీ భక్తి యోగం ఎవరు మన స్వయంగా ప్రయత్నం వల్ల కాదు, భక్తుల కృప భగవంతుని కృపతోటే మనం ఒకరికి భక్తి మార్గంలో వస్తాం. మనంలో ఆడుకోవచ్చు, మనం స్వయంగా వచ్చామా ఎవరైనా భక్తులు వచ్చి బాబు రాండి మా మందిరానికి ఆదివారం మహాప్రసాదం ఉంటుంది, నేనైతే మహాప్రసాదం కొరకు వచ్చాను, భక్తి కొరకు రాలేదు, మొదట ప్రసాదం తింటుంటే భక్తులు అవైపోయినా మహా భగవద్గీత క్లాస్ ఉంటుంది రాండి వినాలి, కథ వినాలి, ఫిలాసఫీ. ఎవరో నాకు అధికారం లేదు కానీ ఎవరు భక్తులు వాళ్ళు కృప చూపించారు కనుక భగవంతుడు అంటాడు తథాస్తు. భక్తుడు ఎప్పుడైతే ఎవరిపైనా కృప చూస్తే భగవంతుడు కాడు అన్నాడు. అందుకని భక్తి మార్గం భక్తుల మార్గం రావాలంటే భక్తుల కృప లేకుంటే భగవంతుని కృపతో వస్తారు. అందుకని భక్తి మార్గాన్ని అవరోహణ విధి పైనుంచి కిందికి వస్తుంది. భక్తి మార్గం తప్ప మిగతా మార్గాలను ఆరోహణ విధి కింది నుంచి పైకి క్రమేణా వెళ్తుంది, మెట్లెక్కినట్లు. అర్థమవుతుందా? అందుకని ఎవరు భక్తుల ప్రతిసారి ఏమంటారు, భక్తి మార్గంలో ముందుకెళ్ళాలంటే సతాం ప్రసంగం మం వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ తజ్జోషనాదశ్వర్గవర్త్మని శ్రద్ధారతి భక్తి అనుక్రమిష్యతి. ప్రతి చోట ఎవరైనా సరే భక్తి గురించి చెప్తే ఎప్పుడు భక్తుల సాంగత్యంలోనే భక్తి ముందు వెళ్తుంది. భక్తుల సాంగత్యంలో భగవంతుని లీలామయ కథలని వినాలే. అప్పుడే మనం శ్రద్ధారతి భక్తి, భగవంతుని చరణకమలో శ్రద్ధ, భక్తి చేయాలి, భగవంతుని సేవ చేయాలని రతి ప్రేమ, ఇవన్నీ క్రమంగా వస్తుంది. భక్తి క్రమంగా వస్తున్నారు. మొదటి శక్తి రా, మనకు విశ్వాసం కావాలి. శ్రీకృష్ణ పరమ రాధా గోవిందుడే పరమ పరబ్రహ్మాన్ని పరమాత్ముడని విశ్వాసం రావాలి. ఎంతవరకు విశ్వాసం ఉండో భక్తుల ముందుకెళ్ళలేము. ఆదో శ్రద్ధ సాత్సంగ భజన క్రియ అనర్థ నివృత్తి. మొదటి శ్రద్ధ ఉంది, శ్రద్ధ ఉండాలి, అదే విశ్వాసం ఉండాలన్నారు. అంతవరకు ముందుకెళ్ళలేం. శాస్త్రాలపైన విశ్వాసం ఉండాలి. జాయ శ్రీ శ్రీ రాధా గోవిందేవికి జాయ్రపాదికి జాయ్. అది లేకుండా మనం ముందుకెళ్ళలేం భక్తిలో. అందుకని భగవంతుడు తన ఐశ్వర్యం గురించి 7వ అధ్యాయంలో చెప్తాడు, మళ్ళీ 9వ అధ్యాయంలో చెప్తాడు, 11వ అధ్యాయం అన్నీ చెప్పాక మళ్ళీ 10వ అధ్యాయంలో చెప్పినాక అర్జునుడు అంటాడు ఇవన్నీ నీ చెప్పినావు కానీ నేను హిమాలయ పర్వతాన్ని నేను అది అని నీ చెప్పినావు, ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటాను. అప్పుడు భగవంతుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఏ అర్జున, నీ భౌతికమైన కళ్ళతోటి నన్ను చూడలేవు కనుక నీవు దివ్యమైన చచ్చుల కళ్ళను ఇస్తాను. ఎందుకు, భగవంతుని రూపము ఏంటి, మన రూపం ఏంటి, భౌతికం కదా, పంచభూతాలతో తయారైన శరీరం, ఆత్మ, ఆత్మ ఏంటి? చిన్మయం. ఆత్మ మన చిన్మయం, భౌతికం కాదు. శరీరం భౌతికం, కానీ భగవంతుని ఆత్మ చిన్మయం, శరీరం కూడా చిన్మయం. అంటే చిన్మయం అంటే చిత్మయము. మన శరీరం తయారైంది పంచభూతాలతోటి, కనుక ఇది ఒక పదార్థం. కనుక దీంట్లో ఏమాత్రం చేతనం లేదు. ఎంతవరకు మన ఆత్మ మన శరీరంలో ఉందో అప్పుడు చేతనామయం. శరీరం ఒకవేళ ఆత్మ మన శరీరం నుంచి బయటకు వెళ్ళిపోయిందో చేతన శూన్యం, దాన్ని మనం చనిపోయింది అంటాం. పదార్థం శరీరం, ఈ టేబుల్ ఉంది పదార్థం, కర్ర చేతనామయం కాదు కదా. ఈ ఇక్కడ పెట్టండి, ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి ఇక్కడనే ఉంటుంది. కదులుతుందా తానంతట? ఎవరు వచ్చి మన వాళ్ళంటే వాళ్ళు కదల, ఎవరు కదలకుంటే అది అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఈ కర్రలో పదార్థంలో చేతనం లేదు. అదేవిధంగా శరీరంలో కూడా, శరీరం మన ఆత్మ లేనప్పుడు శరీరం కూడా పదార్థం, కనుక చేతన ఉండదు. ఈ చేతనామయం కావాలంటే భగవంతుడు ఆత్మ ఈ శరీరంలో ప్రవేశిస్తుంది. అప్పుడు మనం మాట్లాడతాము, చూస్తాము, నడుస్తాము, చేయగలము, ప్రతి ఒక్క పని చేసే శక్తి ఉంది అన్నమాట. ఎప్పుడైతే అదే ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోతే చేతన శూన్యమైపోయింది, దాన్ని ఏమంటాం? చనిపోయాడు అంటాం, అంతే కదా. భేదమేంటి? జీవించిన వాడికి, చనిపోయిన వాడికి భేదమేంటి? ఆత్మ ఉన్నప్పుడు మనం జీవిస్తాము, ఆత్మ వెళ్ళిపోయినప్పుడు చనిపోయిన వాడు, అంతే భేదం. కనుక అలాంటి భగవంతుని రూపము, ఆ శరీరము ఆకారం కూడా చిన్నమయమైంది, ఆత్మ కూడా చిన్నమైంది. ఆ చిన్మయ వస్తువుని భౌతిక కండ్లతో ఎలా చూస్తాం? అర్థమవుతుందా లేదా? అందుకే భగవంతుని ఈ భౌతికమైన కండ్లతో చూడలేము, కనుక అతని పేరు అధోచ్ఛద అంటారు. వింటారు కదా విష్ణు సహస్రనామంలో అధోచ్ఛద ఆయనమా, ఋషికేశ ఆయనమా, విష్ణు ఒక పేరు అధోచ్ఛద. అంటే ఎవరైతే ఈ భౌతికమైన కండ్లతో చూడలేరో అది అధోచ్ఛద. కానీ విశ్వరూపం భౌతికం కాదు భగవంతుడు. అందుకని అతనికి అర్జునికి దివ్యమైన కండ్లను, చక్షులను ఇస్తాడు. అప్పుడు దివ్యమైన చక్షులతోటి ఆ దివ్యమైన భగవంతుని రూపాన్ని చూడుతున్నాడు. దాని వ్యాఖ్యలో శ్రీల ప్రభుపాదుల వారు రాస్తారు, భగవంతుడు ఎందుకు భగవంతు విశ్వరూపాన్ని చూపించాడంటే వచ్చే కలియుగములో చాలామంది ఇండియాలో ముఖ్యంగా చాలామంది భగవంతులు తయారైపోతారు. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క భగవంతుడు ఉంటాడు. ఒకవేళ సరే అయ్యా నీవు భగవంతుడిని అంటే మంచి, నేను ఒప్పుకుంటాను, కానీ ఒక్కసారి నీ విశ్వరూపాన్ని జీవించు. ఒకవేళ నీ విశ్వరూపాన్ని చూస్తే అప్పుడు నేను ఒప్పుకుంటాను, నీ భగవంతుడు నేను ఆరతి కూడా ఇస్తాను. ఒకవేళ భగవంతుడు అతను నేను భగవంతుడు అంటాడు, కానీ విశ్వరూపాన్ని చూపించకుంటే అతను ఎవరు? ఇంగ్లీష్లో GOD రాస్తాం గాడ్కు, భగవంతునికి. ప్రపాల వారంటే అపోజిట్లో చదవాలి, GOD రాయండి. ఇటు నుంచి చదివితే ఎలా ఉంది? DOG అవుతుంది. GOD దగ్గర DOG అయిపోతుంది అన్నమాట. అందుకని ఎవరన్నా భగవంతుడు అంటే అంధవిశ్వాసంతో నమ్మకుండా, ఏదో శక్తులను ప్రదర్శించారు, రోగాలను మంచి చేశారని నమ్మకుండా, భగవంతుడి ఐశ్వర్యం వేరే, భగవంతుడు భగవంతుడే. ఆ విధంగా చెప్తూ 12వ అధ్యాయం విశ్వరూప దర్శనం తర్వాత 12వ అధ్యాయంలో ఖచ్చితంగా చెప్తాడు. అర్జునుకి అనుమానం వస్తుంది, నిరాకార స్వరూప నిర్గుణ రూపమైన భగవంతుని ఆరాధించడం శ్రేయమా, లేదా సాకార రూపమైన సగుణాత్మకమైన భగవంతుని ఆరాధన శ్రేయమా అంటే. ఇదే అధ్యాయం 2వ శ్లోకంలో భగవంతుడు ఖచ్చితంగా చెప్తాడు, మయ్యే ఆవేశ్య మనో ఏ మామని, నాలాంటి సాకార రూపమైన రూపాన్ని భక్తి చేయడమే ఉత్తమమైనది. ఎందుకంటే నిరాకారమైన భగవంతుని భక్తి చేయడం క్లేశో అధికరస్తేషాం అవ్యక్త సక్త చేతసాం, చాలా కష్టమైంది. ఈ శరీరధారులైన మనుషులకు ముఖ్యంగా కలియుగంలో నిరాకార నిర్గుణ స్వరూపమైన భగవంతుని ధ్యానించడం, భక్తి చేయడం అసంభవమే. ఎప్పుడైతే భగవంతునికి రూపమే లేనప్పుడు ఎలా భక్తి చేస్తావు? ఎవరన్నా అంటే భగవంతుని రూపం లేదంటారు, అయ్యా రూపం లేదు మంచిదే, కానీ నీ ప్రార్థన చేస్తున్నావా? చేస్తారు కదా అందరు. ప్రతి ఒక్కరు నిరాకారం బహుని రూపం లేదంటారు, కానీ వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తారా లేదా? చేస్తే అడగండి, భగవంతుడు వింటాడా మీ ప్రార్థన? వింటాడు అంటారు. రాధా గోవింద స్వామి మహారాజ్ దుబాయ్లో కూర్చున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం. ఇక్కడికి వెళ్ళి దుబాయ్లో ఇంకో ప్లేన్ తీసుకోవాలి. కూర్చుంటే అక్కడ ఉన్న ఒక షేక్ వచ్చి, ముస్లిం వచ్చి, అయ్యా నువ్వు ఇండియా నుంచి వచ్చినా అంటే, ఇక్కడ రా మా ఆఫీస్కి రా అన్నాడు. వెళ్ళాడు. అనుకున్నాడు ఏదో సమస్య ఉంది అని. సరే అంతలో వాళ్ళు మాట్లాడుతున్నారు, నీ ఇండియన్స్ అట్లా అప్పుడు చేస్తారు రాళ్లను అని అంటున్నాడు. సరే కూర్చోను వింటున్నాడు. అంతలోని అక్కడ 12 గంటలకు సైరన్ అవుతుంది. అంటే అందరూ షాపులు బంద్ చేయలేవరకు నమాజ్కి వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్లో కూడా నమాజ్ రూమ్ ఉంటుంది, ప్రేయర్ రూమ్. వచ్చేసరికి అతను ఎవరైతే ముస్లిం ఇతను అడుగుతున్నా ఎంబడే చైర్ నుంచి లేచి కింద కూర్చొని నమాజ్ చదవడం మొదలుపెట్టాడు. అయిపోయినాక రాధగోవింద స్వామి మహారాజ్ అడిగాడు, ఏం చేస్తున్నావు ఇంతవరకు? అంటే నమాజ్ అంటే ఏం చేస్తున్నావు? నమాజ్ ఏంటి? భగవంతుని ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేస్తున్నావా? అంటే భగవంతుడు వింటాడా నీ ప్రార్థనను? వింటాడు అంటాడు. అంటే వింటే చెవులు ఉండాలి కదా వినడానికి. వాడు ఎంబడన్నా తప్పి హా అన్నాడు. చెవులకుండా ఎలా ఉంటాడు? చెవులు ఉండాలి. హా వాళ్ళు చెవులు ఉన్నామంటే తల కూడా ఉండాలి కదా. చెవులు గాలిలో ఆడుకోవు కదా. అప్పుడు వానికి ఏం చెప్పాలో అర్థం కాదు. అందుకని నిరాకార స్వరూపులది వృథాగా వెళ్తారని సమయం వ్యర్థం చేయడం అంటే. ఒకవేళ భగవంతుని ఆకారం లేదంటాం మళ్ళీ ప్రార్థన కూడా చేస్తాం. అందుకని ఒకవేళ ఇంకోటి నిరాకార స్వరూపాన్ని ఒకప్పుడు ధ్యానం చేసేవాళ్ళు కానీ దాని తత్వ చింతన వేరు. ఈ కాలం వీళ్ళకి ఆ తత్వాన్ని అర్థం కానప్పుడు చింతన ఇలా చేస్తారు. మొదటి తత్వాన్ని అర్థం చేసుకోవాలి, భగవత్ తత్వాన్ని. అస్తు అవి చెప్తూ భగవంతుడు తన విశ్వరూపాన్ని దర్శనిస్తాడు. తర్వాత ఈ అధ్యాయంలో చెప్తున్న భక్తి యోగం గురించి చెప్తున్నాను అన్నమాట. ఏ విధంగా భగవంతుని ధ్యానం చేయాలని ఈరోజు శ్లోకం ఏమంటాడు? భగవంతుడు మయి మయి నన్ను నన్ను అంటూ 3 సార్లు రిపీట్ చేశాడు వాడు. మయ్యావిశ్య ఏమంటాడు? మయ్యేవ మన అధ్యక్ష మయి బుద్ధిం నివేశ నివసిష్యసి మయ్యేవ. 3 సార్లు వాడాడు భగవంతుడు. ఏమంటాడు? నాయందే నీ మనస్సును స్థిరంగా నిలుపము, మరియు నీ బుద్ధినంతయు నాయందే నియుక్తం గావింపము, సదా నీవు నాయందే నిస్సందేహంగా నివసించు. అంటే ఇప్పుడు మనసా వాచా కర్మణ. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ఎవరన్నా అడుగుతారు భక్తి ఏంటి అని, మనం చెప్తాం భక్తి చేయాలి అంటాం. భక్తి అంటే ఏం చెప్తారు? సామాన్య జనులు అడిగితే మనాలే. సరే భక్తి రథాం సింధులో రూపగోస్వామిపాద భక్తిని నిర్వచిస్తారు. ఋషికేన ఋషికేశ సేవనం భక్తిరిచ్యతే. ఋషికేన అంటే సమస్త ఇంద్రియాలతోటి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 విషయేంద్రియాలు, 6 తన్మాత్ర కూడా అంటారు. సమస్త ఇంద్రియాలతోటి ఇంద్రియాల యొక్క స్వామి అయిన ఋషికేశుని, కృష్ణుని పూజించడమే సేవనం భక్తిరిచ్యతే. సేవ చేయడమే భక్తి అన్నవాడు. అంటే సులభంగా చెప్పాలంటే మనసా వాచా కర్మణ, ఆర్ తెలుగులో ఎక్కువ త్రికరణ శుద్ధిగా అంటుంటారు కదా. త్రికరణ శుద్ధిగా భగవంతుడు ఋషికేశుడు శ్రీకృష్ణునికి సేవ చేయడమే సేవ చేయడమే భక్తి అనబడను. అలాంటి భక్తి వల్ల ఏమవుతుంది? తత్పరత్వేన నిర్మలం. ఎప్పుడైతే భగవంతుని మనసా వాచా కర్మణ సేవ చేస్తామో తత్పరత్వేన నిర్మలం, మనం నిర్మలమవుతుంది. ఏది? మనం ప్రతిరోజు స్నానం చేస్తాం, బయట బాహ్య నిర్మలం అవుతుంది, శుద్ధమైపోతుంది. కానీ మన మనస్సులో అశుద్ధి ఉంది, కలుష్యం ఉంది. ఏమి? కామక్రోధ లోభమోహ మదమాచ్చర్యాలని ఈ 6 అవగుణాలు శత్రువులు మన హృదయంలో ఉన్నందువలనే మనం భగవంతుని చూడగలేకపోతున్నాం. ఎంతవరకు అయితే ఈ కామక్రోధ లోభమోహ మదమాచ్చర్యాలు మనలో ఉంటావో అంతవరకు భగవంతుని మనం చూడలేము. అంటే మనకు రజోతమో సతగుణాల ఆధీనములు ఉన్నాం. వీటి నుంచి ముందుకు రావాలి, వీటి నుంచి ముక్తులం కావాలి. భగవంతుడు మన ఏమంటారు, ప్రతిరోజు భాగవతం చదివే ముందు ఏ శ్లోకం చదువుతాం? నిత్యం భాగవత సేవయ చదువుతాం కదా. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయ. భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. భాగవశ్రవణం ప్రతిరోజు చేస్తే, నిరంతరం చేయాలి. భక్తుల సేవ చేస్తుంటే, భగవంతుని సేవ చేస్తే భగవంతుని భక్తి మన హృదయంలో స్థాపితమైపోతుంది. భగవంతుని భక్తి స్థాపితం అంటే భగవంతుడు మన హృదయంలో వాసన చేస్తాడు. కానీ నా మనసులో కామక్రోధ లోభ మోహ మదమచ్చార్యాలు ఉంది, హౌస్ఫుల్గా ఉంది, భగవంతుడు ఎట్లా వస్తాడు? మీడియా ఎవరైనా ఇల్లు తీసుకుంటారు, ఆ ఇంట్లో ప్రవేశం చేయాలనుకుంటారు, కానీ ఇంట్లో 5-6 మంది కూర్చొని ఉన్నారు ఆల్రెడీ, ఇంట్లో ప్రవేశిస్తారా? చెప్పు, అర్థమవుతుందా లేదా? ఇల్లు తీసుకున్నారు కానీ మీ ఇంట్లో వెళ్ళాలంటే హౌస్ఫుల్ ఉంది, అక్కడ వెళ్తారా? ఎప్పుడు వెళ్తారు? వాళ్ళని బయట తీయాలి కదా, వాళ్ళని బయట తీస్తే మళ్ళీ మీరు ఇంట్లోకి రావచ్చు. అదేవిధంగా మన హృదయంలో కూడా భగవంతుడిని స్థాపించాలి, భగవంతుని భక్తిని స్థాపించాలి. అంటే భగవంతుడు వస్తాడు, వీళ్ళు మళ్ళీ మళ్ళీ నా నామని జపం చేస్తున్నాడు అని భగవంతుడు శ్రీ రాధారాణితో వస్తాడు, కానీ చూసి హౌస్ఫుల్ అయింది, తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఇది వెకేట్ కానీ పూర్తిగా, మరి ఎలా చేయాలి వీటిని? ఎంతవరకు అయితే ఇవి పూర్తి కాదో, కామక్రోధ లోభ మహమద మదమాచార్యులు 6 అవగుణాల నుంచి మనం పూర్తిగా శుద్ధి కాము, అంతవరకు మయ్యేవి మన అధ్యస్థం కాదు. అలా ఎప్పుడు పోవాలి? భాగవత శ్రవణం. కలియుగానికి మిగతా యుగాల్లో అడవులకు వెళ్ళి తమ సమస్త ఇంద్రియాలను నిగ్రహం చేస్తూ 60-70 వేల సంవత్సరాల వరకు తపస్సు చేసేవాళ్ళు. కానీ మనం 70 సంవత్సరాల నేను బతుకుండడం కష్టమవుతుంది. 60 సంవత్సరాల తర్వాత కూర్చోవాలంటే ముఖాలు నొప్పులు లేస్తాయి. సులభమైన పద్ధతి, భగవంతుడు మనకి ఏమిచ్చాడంటే, శృణ్వతాం స్వాగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తనం హృదయంతో అభద్రాణి విధునో శృసతాం. భగవంతుని శ్రీకృష్ణుని లీలామయ కథంలో ఎప్పుడు అంటూ వింటామో మన మనస్సులోన ఈ అవగుణాలు విధునోతి వాష్ అయిపోతాయి, కలగబడతాయి, మన హృదయం శుద్ధమైపోతుంది. వినాలే, మళ్ళీ స్మరణ చేస్తాం, మననను చింతనం చేయాలి. కేవలం మనం భాగవతం విని తర్వాత మళ్ళీ రేపు ప్రాతకాలం విందాం కాదు, విన్న తర్వాత దాన్ని మనన స్మరణ చేయాలి, చింతన స్మరణ చేయాలి. స్మరణ చింతన భేదం ఏంటి? స్మరణ చింతన భేదం ఉందా లేదా చెప్పు. స్మరణ అంటే అప్రయత్న చిత్తవృత్తి, స్మరణ అంటే మనం ఏదైనా జ్ఞాపకం చేసుకోవాలి, ఏ ప్రయత్నం లేకుండా జ్ఞాపకం వస్తుంది. ఒకసారి అంటే అయ్యో మధ్యాహ్నం ఏం చేసావు, ఏం పొంచేసావు, ఏది చేసినా. కానీ నిన్న మధ్యాహ్నం ఏం పొంచేసినంటే ఆలోచించాలి, నిన్న ఏం చేశారండి, ఏదైనా నెత్తికో గురుచుకుంటావు కదా, అది చింతన అన్నమాట. సప్రయత్న చతుర్వృత్తి, మనం ఏదైతే మనం జ్ఞప్తికి చేసుకోవడానికి కొద్దిగా ప్రయత్నిస్తామో అది చింతన. ఏ ప్రయత్నం లేకుండా మనకు స్మరణకు వస్తుందో అది స్మరణ అన్నమాట. రెండు చేయాలి, స్మరణ చింతన చేయాలి. శృణ్వన్ గృణ సంస్కృతి ఎంత చింతయన్ నామాని రూపాని చ మంగళాని చ క్రియాసు చరణారవిందయో ఆవిష్ట చేతాన భవాయ కల్పతే అని దేవతలు భగవంతుని స్తుతిస్తారు అంటారు. ఏ పరబ్రహ్మ పరమేశ్వర శ్రీకృష్ణ భగవంతుడా, నీ గుణగణాలు నీ కథలను శృణ్వన్ వినడము కీర్తించడంతో, కీర్తించడం ఒకటి, క్రియాస్తు చరణారవిందయో నీ చరణ కమలంలో సేవ చేస్తుంటే భక్తి ద్వారా, ప్రేమమయ భక్తి ద్వారా చేస్తే మళ్ళీ జన్మ ఉండదని దేవతలు స్వయంగా, బ్రహ్మ శివుడు ఇంద్రుడు స్వయంగా, శ్రీకృష్ణుడు ఇప్పుడు మాతా దేవి గర్భంలో ఉంటారు, ప్రార్థిస్తారు. దాన్ని గర్భస్థుతి అంటారు. ఇది ఎన్నిండొచ్చు, 10వ స్కందం 2వ అధ్యాయంలో ఎప్పుడైతే మాతా దేవికి గర్భంలో కృష్ణుడు ఉంటారో బ్రహ్మ శివుడు అందరు వచ్చి స్తుతి చేస్తారు, దాన్ని గర్భస్థుతి అంటారు. 16 శ్లోకాల్లో చేస్తారు, చాలా దివ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే భగవంతుని కథలు వింటామో మన మనస్సు శుద్ధి అయిపోతుంది. ఎలా? ఏ అనుపాతంగా వింటామో వినడం ఒకటి. మనం ఇక్కడ కూర్చున్నా కానీ మన సౌతే నా దగ్గర మా ఇంట్లో ఉంది ఉంటుంది కదా. ఒకసారి మనం శరీరం ఒకటి ఉంది కదా, మనసు ఇంకొకటి ఉంటుంది. సామాన్య జనాలు ఉంటే టీవీ సీరియల్ వస్తుంది తొందర వెళ్ళిపోవాలి. మందిరికి వచ్చినా సరే టైం ఉండదు, ఇంటికి వెళ్తే పూర్తి టైం ఉంది. ఎందుకు టీవీ ఆన్ చేసుకొని కూర్చోవచ్చు, టీవీ తీసుకుంటే మన యమరాజుకు గెస్ట్లు అయిపోతాం, మందిరకు దర్శన భవానికి దర్శనం తీసుకుంటే భగవంతుని గెస్ట్ అవుతాం. టీవీ అన్ని అనర్థాలకు మూలం. అన్న టీవీ చూడకూడదు ఎవరు. సరే, ఇలాంటి మన అవగుణాల నుంచి దూరం కావాలంటే అన్నిటికన్నా సులభమైన పద్ధతి కలియుగం లాంటి భగవంతుని లీలామయ కథలు వినాలి. దానికి మించిన ఎవరు ఇంకా ఉపాయం లేదు. లీలామయ కథలు వినాలి, భక్తులతోటి భక్తుల సాంగత్యంలో నిరంతర భగవన్నామస్మరణ చేస్తుండాలి. హరే కృష్ణ 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 హరే రే, హరే రామ రామ రామ. కూర్చోమ్మా, ఇప్పుడు దర్శనం ఓపెన్ అవుతుంది, కూర్చో. తీర్థయాత్రకు వచ్చినామంటే ఎంతవరకు అయితే భగవంతుని లీలామయ కథలు విన్నామో తీర్థయాత్ర ఉండదు. శాస్త్ర ప్రకారం గోఖర అంటారు. ఎవరైతే తీర్థయాత్రకు వచ్చి పుష్కరంలో స్నానం చేసి భగవంతుని చూసి వెళ్ళిపోతాం. శాస్త్రం భాగవతం ఏం చెప్తారంటే పశువులు ఆవులు ఎద్దులు కూడా వస్తాయి, నదిలో ఉంటే స్నానం చేస్తాయి, పక్షులు వస్తే నీళ్ళు స్నానం చేసి వెళ్ళిపోతాయి, భగవంతుడు ఉంటే చూస్తాయి కూడా అవి వెళ్ళిపోతాయి. మనకు భేదం అంటే తీర్థయాత్రకు పూర్తిగా మనం లాభం రావాలంటే ఎక్కడైనా సరే, ఇక్కడ తిరుపతి అయినా కాదు, ఎక్కడ తీర్థయాత్రకు వెళ్ళినా సరే, ఎక్కడైనా తీర్థ బ్రాహ్మణుడైనా ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ భగవంతుని కథ వినాలే, అప్పుడే మనం తీర్థయాత్రకు వెళ్ళినా లాభం ఉంటుంది. అన్యత రావడం ఆయారాం గయారాం అంతే, దాంట్లో లాభం ఉండదు. ఆధ్యాత్మిక లాభం మనం దొరకాలంటే అక్కడికి వెళ్ళి నాలే కూర్చోండి, కొద్దిగా 10 నిమిషాలు దర్శనం అవుతుంది, అంతవరకు వచ్చు. మీకు ఎవరు చెప్పరు, అందరు చెప్తే టీవీ చూడండి ఎక్కడికి వెళ్తారు, భగవంతుని గురించి చెప్పరు, ఒక ఇస్కొని తప్ప ఎక్కడ చెప్పరు, వినండి. అలాంటి మయ్యే మన ఆధ్యస్థ అంటే భగవంతుని ఎడల మనం పూర్తి నిశ్చయంగా మనస్సు ఉంచి భగవంతుని భక్తి చెయ్యాలి. ఎప్పుడు నిరంతరం స్మరణ చేయాలంటే మన మనస్సు శుద్ధి కావాలి. ఆ మనస్సు శుద్ధి కావాలంటే అడవికి వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు, అది మనకు సంభవం కాదు, భయం ఉంటుంది. ఇంకో విధానం ఏంటి, నిత్యం ప్రతిరోజు భగవంతుని లీలామయ కథలు వినాలి. భగవంతుని ఎంత కథ వింటామో ఆ ప్రభావం వల్ల మన మనస్సు మన రుచి ఏర్పడినప్పుడు అప్పుడు మనకు మనస్సు శుద్ధమైపోతుంది. ఎక్కడైతే భాగవతం కథ అవుతుంది, అరే నేను టీవీ తర్వాత చూస్తానులే, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాను భాగవతం కథ వింటానని ఎప్పుడైతే అలాంటి అభిలాష ప్రీతి వస్తుందో అంటే మన శుద్ధి అవుతుంది అన్నమాట. భగవంతుడి లేదా మనం రతి అనురాగం ప్రేమ ఉందన్నమాట. అలాంటి స్థితిలోనే మనం శుద్ధమవుతాం. ఆ స్థితిలోనే ఈరోజు భగవంతుడు అన్నట్లుగా నా ఎందెప్పుడు నిరంతరం నన్ను స్మరణ చేస్తుండు. ఎప్పుడైతే నిరంతరం స్మరణ చేస్తుండాలి, భగవంతుని కీర్తి గానాలు చేస్తుండాలి. అలా అదే విధంగానే మనం భగవంతుని నిరంతరము భగవంతుని సన్నిధ్యంలో ఉంటాం. అభిన్నత్వం నామనామనే భగవంతుని పేరు, భగవంతునిలో ఏమాత్రం భేదం లేదు. మనం కృష్ణ అని మనస్ఫూర్తిగా అంటే మనసు ఇక్కడ ఉండాలి, శరీరం బయట కాదు, శరీరం ఇక్కడ మనసు వేరేతోటి కాదు. మనస్ఫూర్తిగా మనం రాధాకృష్ణ రాధా గోవింద్ అంటే రాధాకృష్ణ మన జీవ పైన నాలుక పైన నాట్యం చేస్తారు. కానీ ఎప్పుడైతే చూస్తారు అక్కడికి వచ్చి ఉంటారు, కానీ మన మనసు మాత్రం ఇంటిలో ఉంది, వెళ్ళిపోతారు. కానీ ఇతను చాలా బిజీ ఉన్నాడు, తర్వాత వస్తానులే. జాయ్ శ్రీ శ్రీ రాధా గోవింద వస్తుంది బృందకి. 5 నిమిషాలు చెప్తాను. భక్తి చాలా చాలా పెద్దది, దీనిపైన మాట్లాడాలంటే సమయం అయిపోతుంది. భక్తిలో ఎందరో భాగ్యవంతులు వస్తారు, తీర్థయాత్రకు వచ్చారు వీళ్ళందరూ కూడా భాగ్యవంతులే. కానీ ఇంకా ముందు భక్తిలో రావాలంటే అందరికి రాదు. సకల భువన మధ్య నిర్ధనాస్తేపి ధన్య నివసతి హృదయేషాం ప్రియరేర్భక్తి రేక హరిరపి నిజలోకం సర్వథాతో విహాయ నివ ప్రవిశతి హృదితేషాం భక్తి సూత్రోపనద్ధ అని పద్మపురాణంలో రాస్తారు. సకల భువన మధ్యే నిర్ధనాస్తేపి ధన్య. ఎంత నిర్ధనుడు పూర్తి పేదవాడైనా సరే, మూడు లోకాల్లో, ఏ లోకం, స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం, మొత్తం విశ్వంలో విధవుడైనా సరే వాడు ధనవంతుడు. ఎవరు నివసతు హృది ఏషాం శ్రీ హరేర్ భక్తి రేఖ. ఎవరు హృదయంలో వచ్చేప్పుడు శ్రీహరి రాధా గోవిందుల భక్తి ఉందో వాడు చాలా భాగ్యవంతుడు. ఎందుకు ఎందుకు భాగ్యవంతుడు? హరిరపి నిజలోకం సర్వథాతో విహాయ భగవంతుడు శ్రీ భగవంతుని ప్రియ సఖి ప్రేయసి. ఎక్కడైతే ప్రేయసి ఉంటాడో భగవంతుడు ఆగలేడు. భగవతి లక్ష్మిని కూడా వదిలే వస్తాడు ప్రియురాల దగ్గరికి. నాలుగో స్కందంలో అంటాడు, జగజ్జనన్యాం జదీశ వైసతం స్వాదేవే ధర్మ సమీహితం కరోషి ఫల్గప్పరు దీనవచ్చల స్వామే ధిష్ణాభిరత శకింతయా అని కృష్ణమహారాజు అంటాడు. నీ భగవంతుడా, నీ ఏ విష్ణువు ఇప్పుడు దర్శనించడో నీ అలవాటు నాకు బాగా తెలుసు. ఏంటి నీ భక్తుల పైన ఎంత ప్రీతి అంటే, భగవతి లక్ష్మి కోపం వచ్చినా సరే లక్ష్మిని వదిలి నీ భక్తుల దగ్గర చేరుకుంటావు. భక్తులు అంటే భగవంతుని అంత ప్రియ. ఎందుకంటే భక్తి భగవంతుని శ్రీకృష్ణుని ప్రియ సఖి అన్నమాట, అత్యంత ప్రియురాలు. భగవంతుని తన ప్రియ సఖి భక్తి భాగ్యవంతులకు భక్తి దొరుకుతుంది, అందరికి దొరకదు. ప్రతి ఒక్కరికి లభ్యమే, కానీ ఎవరి భక్తిలో రావాలని మనస్సులో ఉండాలి. ఏ తామాం ప్రపద్యంత తాం తథైవ భజామ్యం. మన భగవంతుడు కానీ ఒక్క అడుగు మనం ముందు వేయాలి. మనం చూపించాలి నిన్ను భక్తుని, నీ శరణాగతులను కావాలి అనే నాకు భావన ఉంది అంటే భగవంతుడు తథాస్తు అంటాడు. ఇంతవరకు ఇక్కడ స్టాప్ చేద్దాం. చాలా పెద్ద ఉంది, దీనిపైన మాట్లాడాలంటే సమయం లేదు. మీకేమైనా ప్రశ్నలు ఆలోచనలు ఉంటే చెప్పవచ్చు. ఇది సంపూర్ణ శరణాగతులయ్యే విషయం అన్నమాట. ఇది ఈరోజు ఇచ్చిన శ్లోకం ఏంటంటే, కంప్లీట్ కేచిత్ కేవలయ భక్తి అనన్య భక్తి అంటే ఇది అన్నమాట. సరే, ఎవరికి ఏం ప్రశ్నలు లేవా? శ్రీమద్భగవద్గీతకి జయ, జయ శ్రీల ప్రభుపాదకి జయ, అనంతపురి వైష్ణవ.